అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు చదువుతున్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. పెంతెకొస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చునున్న ఇల్లంతే నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన చేసుకుందాం. చదవబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా దైవాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియులారా, మరి ఈ రాత్రి మనం 1వ ఆగస్టు మాసం అంతా ప్రభు తన కౌగుట్లో భద్రపరిచి మరొక మాసంలోకి మనం ప్రవేశపెట్టారు కాబట్టి హాఫ్ నైట్ ప్రార్థన కలిగి ఉన్నాం. 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది కాబట్టి సిద్ధపాటుతో హాఫ్ నైట్ పేరుకి సిద్ధపడవలసిందిగా ప్రియులందరికీ మనం చేస్తా ఉన్నా. అలాగే రేపు నైట్కి తూర్పుగోదావరి జిల్లాలో 2 దినాలు గృహదర్శనాల కొరకు ఆశ కలిగి ఉన్నాం. ప్రయాణం కొరకు 2 దినాలు జిల్లా బలపడినట్లుగా ఈ నెల 25వ తేదీన ద్వితీయ వార్షికోత్సవానికి వారు సిద్ధపడతా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధిరా, ప్రేమకంత తండ్రి, సర్వాధికారి అని ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ జయాలను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడివో, ఆగస్టు మాసం అంతా మీ కవగొట్లు భద్రపరిచారు. ఈ 2022లో భయంకరమైన దినాల్లో కూడా 8 నెలలు మీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరిచిన విధానం అంతటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా, ఈ దిన ముందు మీరు చేసిన ఆ కార్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన కాపుదాన్ని బట్టి, మేలును బట్టి మీకు కొందనాలు. రాత్రి మరలా నీ వాక్యం కొరకు, నీ సన్నిధి కొరకు ఆశ కలిగి ఉండగా దేవా, ప్రతి ఒక్కరి ఆశను తృప్తిపరచండి. నైట్కి జరగబోతా ఉన్న హాఫ్ నైట్ ప్రార్థనలో కూడా అయా నేను నీందు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గడపడానికి ఇష్టపడతా ఉండగా ప్రియులందరికీ వెసులుబాటు దయచి దేవా మీకు వందనాలు. ప్రాముఖ్యంగా అయా హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, వికారాబాద్ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మా మధ్య మీరు నడిపించిన అయా ఐటీ బిలీవర్స్, డిఆర్డిఎస్ సహవాసాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఇతర శాఖల్లో కూడా ఈ రాత్రి మా ప్రియులు 27 సహవాసాలు కూడుకొని విడివిడిగా ఆరాధిస్తూ ఉండగా వాక్యోపదేశకులు బలపరచండి, నడిపిస్తున్నాను మీరు బలపరచండి. దేవా మీకు వందనాలు. మహిమ మీకే ఆపాదిస్తూ మీ ప్రజలు కూడుకొని రావటం మీకెంతో సంతోషం. మీ చిత్తం దేవా, మీ ప్రజలు మీరు నింపి పంపే దేవుడు అని, బలపరిచే దేవుడు అని నమ్మి స్తుతిస్తూ మా అందరి పాపాలు, దోషాలు, అతిక్రమాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయా కనికరం చూపించమని ప్రతి మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామంలో మరొక మారు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రత్యేక రీతిలో మనం ప్రతి గురువారము బైబిల్ మూల సిద్ధాంతాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో పరిశుద్ధ లేఖనాల వెలుగులో మరి ఆ పరిశుద్ధాత్మ గూర్చిన సిద్ధాంతాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అందులో మనం ఎక్కువగా వినే మాటలు ఆత్మను పొందుకోవటం, ఆత్మచేత నింపబడటం, ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటో చూడగలిగాం. అలాగే ఆత్మను ఆర్పటం, ఆత్మను దుఃఖపరచటం, ఆత్మను తిరస్కరించటం, ఈ మాటలన్నీ కూడా గత వారం మనం ధ్యానం చేయగలిగాం. అలాగే ఆత్మను దూషించటం, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసే పాపాలు ఎలా ఉంటాయో కూడా మనం చూడగలిగాం. మరి పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం ఆలోచిస్తున్న ఈ ధ్యాన శీర్షికలో మనం పెంతెకొస్తు కొరకు ఆలోచించడం చాలా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధన కాలంలో సంఘానికి వాగ్దానం చేయబడ్డాడు. వాగ్దానం చేయబడ్డ ఆత్మదేవుడు ఈ లోకానికి వచ్చిన ఆ ఘట్టం మనం చదువుకున్న ఈ మూలవాక్యం అపోస్తుల కార్యాల గ్రంథం 2:1-4 మనం చదువుకున్నాం కదా. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత మనం అక్కడ మనం చూడగలం. దాన్ని ఆ పెంతెకొస్తు అన్నది అందరికీ పరిచయం ఉన్న మాటే. అయితే ఆ పెంతెకొస్తు అన్నది యూదుల పండుగ. ఆ యూదుల పండుగలో ఆ పస్కా పండుగ తర్వాత ఆ 7 వారాలకి అనగా 50 దినాల తర్వాత ఆ పెంతెకొస్తు ఆ 50వ దినాన్ని వారు ఆ ప్రథమ ఫలాల పండుగగా దాన్ని ఆచరిస్తారు. అది పెంతెకొస్తు పండుగ. ఆ పెంతెకొస్తు పండుగ దినమున జరిగిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఈ అపొస్తుల కార్యాల గ్రంథం ఆ ఈ సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత, ఆయన ఆ పునరుద్ధారుడైన తర్వాత ఆయన ఆకాశానికి లేదా పరలోకానికి ఆరోహణం అవడానికి ముందు తన శిష్యులందరితోటి వాగ్దానం చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మదేవుడు, వేరొక ఆదరణకర్త. కాబట్టి 4 సువార్తలో యేసుక్రీస్తు ప్రభు భౌతికంగా వెళ్ళిపోవడంతో ముగించబడతా ఉంటే, అపొస్తుల కార్యాల గ్రంథం యేసుక్రీస్తు ప్రభు తర్వాత వేరొక ఆదరణకర్తగా ఆ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, ఆ ఆత్మ యొక్క కుమ్మరింపు మనం ఇక్కడ చూడగలం. కాబట్టి పిల్లరా, ఆ పెంతెకొస్తు పండుగ చాలా ఆశ్చర్యకరంగా చాలా స్పష్టంగా మనం చూడగలం. ఇక్కడ 120 మంది మేడగదిలో ప్రభు వాగ్దానం చేసిన వాగ్దానం కొరకు కనిపెడుతున్నట్లుగా 1 అధ్యాయంలో రాయబడింది. ఆ 120 మంది ప్రభు పరిశుద్ధాత్మ కొరకు వాగ్దానం చేయమన్నారు, వారు కనిపెట్టారు. 2 వచనంలో అందరూ ఒక చోట కూడి ఉన్నారట. అప్పుడు 2 వచనం చదువుతున్నాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ లోకం మీదకి రావటం అన్నది చాలా స్పష్టంగా కంటి కనిపించే దృశ్య రూపంలోనే బలమైన గాలి ఆ ఇల్లంతా నిండింది అన్నమాట మనం చూస్తున్నాం. తర్వాత 3వ వచనంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారు వినగలిగారు, వారు కళ్ళతో చూడగలిగారు. తర్వాత వారిలో ఒక్కొక్కడి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండి వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారు పొందుకొని వారు ఎక్స్పీరియన్స్ లో నుంచే పరిశుద్ధాత్మ నింపుతలతోటి భాషల్లో వారు మాట్లాడారు. పెంతెకొస్తు అన్న ఈ సందర్భాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ పెంతెకొస్తు? పెంతెకొస్తు కొరకు రాయబడ్డ మాటలు మనం ఆలోచించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుడు పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపడం వెనకాల ఉద్దేశం ఏంటి? పెంతెకొస్తు దినమందు వారు ఆత్మాభిషేకాన్ని బలంగా పొందుకోవడం వెనక ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం మాట్లాడతాం. అయితే దేవుడు ఏ ఉద్దేశంతో మనకి ఆత్మను వాగ్దానం చేశాడు? ఏ కారణం చేత ఆదిమ సంఘాన్ని, ఆది అపోస్తుల్ని ఆ మేడ గదిలో ఆసక్తితో ప్రార్థన చేసిన 120 మందిని ప్రభు తన ఆత్మ చేత నింపాడు. ఆ ఉద్దేశాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవడం ద్వారా ఎందుకు దేవుడు ఇంత ఆశ్చర్యకరంగా ఆత్మని లోకానికి దయచేశారో ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలం. ఆ పర్పస్ ఎప్పుడైతే మనకు అర్థం కాలేదో, ఉద్దేశం ఎప్పుడైతే మనకు అర్థం కాలేదో, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి వచ్చిన ఆ సంఘంలోనూ సంఘం వెలుపల రకరకాల ఆ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందులో ఈ భాషలు మాట్లాడడం అన్న మాట దగ్గర అభ్యంతర పడేవారు కూడా ఉన్నారు. ఆ భాషలు అర్థమయ్యే భాషలే ఉండాలి అన్న మాట మాట్లాడతారు. ఆ తర్వాత ఆ గంతులు వేయటం, కేకలు వేయటాన్ని అపోజ్ చేస్తూ మాట్లాడతారు. ఏదైనా దేవుని వాగ్దానం అక్కడ 2వ అధ్యాయంలో వారే ఆనాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకొని భాషలతో మాట్లాడుతూ ఉంటే ఆ యెరూషలేములో ఉన్నవారు అన్నారు, వీరు ఆ కొత్త మద్యాన్ని తాగి 13వ వచనం కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండిన వారిని అపహాసం చేశారు, నవ్వారట, గేలి చేశారట, అపహాసం చేశారట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఈ అవగాహనలో సరిగ్గా అవగాహన చేసుకునే వారు ఉన్నారు, అపార్థం చేసుకునేవారు ఉన్నారు, అపహాసం చేసేవారు ఉన్నారు. రకరకాలు భావాలు ఉన్నప్పటికీ ఒకటి మాత్రం, మన కొరకు దేవుడు ఆయన తర్వాత వేరొక ఆదరణకర్తగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ పొందుకోవటం, ఆత్మ నింపుదల, ఆత్మ చేత నడిపించబడ్డ వారిగా ఉంటే మనం ఎంత శక్తివంతమైన క్రైస్తవులుగా, ఎంత విజయవంతమైన క్రైస్తవులుగా నిలబడతామో గత ధ్యానాల్లో మనం ఆలోచించగలిగాం. సరే, పర్పస్ వద్దకు వచ్చి మన పర్పస్ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని అపోహలు పోతాయి, మనకంటూ ఒక స్పష్టత కలుగుతుందని మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. సరే, ఈ ఉద్దేశం చేత పరిశుద్ధాత్మను ఆయన వాగ్దానం చేశారు. చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అన్నాడు. ఎందుకొరకట పరిశుద్ధాత్ముడు మన మీదకు వస్తాడు? ఎందుకొరకు మనం మానవాతీతమైన దైవిక శక్తి చేత నింపబడతామంటే, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగాంతాల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. దట్ ఈస్ ద పర్పస్, దేవుణ్ణి ప్రకటించడానికి, దేవుని సువార్తను భూదిగాంతాలకు తీసుకువెళ్ళటానికి, మన శక్తికి మించిన ప్రయాణాన్ని చేయడానికి, మన శక్తికి మించిన కార్యాలు చేయడానికి ఆయన తన ఆత్మను వాగ్దానం చేశాడన్న సత్యాన్ని ఈ వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. లూకా సువార్తలో కూడా ప్రభు యొక్క చివరి మాటలు మనకు అర్థం కావాలి. లూకా సువార్త 24వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయము 48-49 వచనం చదువుదాం. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను అని అన్నాడు. వాగ్దానం నెరవేరబోతుంది, మీరు శక్తి చేత నింపబడతారు, అప్పుడు దాకా వేచి ఉండని అన్నాడు. దాని ముందు వచనాలు మనం చదవాలి. 47వ వచనం చదువుతావా? ఆ శక్తిని పొందుకున్న ప్రతి క్రైస్తవుడు ఏం చెయ్యాలన్న ఉద్దేశంతో మానవతీతమైన శక్తి చేత మట్టి మానవుణ్ణి ఆయన నింపడానికి, బలపరచడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు అర్థం కావడానికి 47వ వచనాన్ని మనం చూస్తే, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. అది జరగాల్సిన పని. యెరూషలేములో ప్రారంభమై యెరూషలేము నుంచి సమస్త జనులకు ఆయన ఎవరో తెలియాలి. ఆయన ద్వారా కలిగే పాప క్షమాపణ ఏమిటో తెలియాలి. ఆయన ద్వారా పొందుకునే మారు మనసు రక్షణ అంటే ఏంటో లోకానికి తెలియాలి. దాని కొరకు ఈ వాగ్దానం మీకు ఇస్తున్నాను, ఆ కార్యము కొరకు ఈ శక్తి చేత మిమ్మల్ని నింపుతున్నాను అని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటల వెలుగులో పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం ద్వారా మనం ఏం చేయాలి? ఆత్మను పొందుకోవడం కొరకు మనం ప్రార్థన చేసి ఆత్మను పొందుకున్న తర్వాత ఏం చేయాలి అన్న ఉద్దేశాన్ని మనకు అర్థం కావాలి. ఆ ఉద్దేశం కొరకు ఈ వాక్యాలు ఆలోచన చేస్తున్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము కొరకు ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే 16వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే చూడండి, ప్రభు అంటున్నమాట, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనుషులను, అన్యులను, లోకులను ఒప్పింపజేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి ఒప్పింపచేయును. అది పరిశుద్ధాత్మ దేవుడు ఏ విశ్వాసిలోకి వచ్చినా ఆ వ్యక్తి ద్వారా ఆయన జరిగించాలనుకుంటున్న కార్యం. లోకానికి పాప క్షమాపణ, లోకాన్ని పాపాలు ఒప్పుకునే అనుభవంలోకి నడిపించడానికి మనం ఉన్న స్థలంలో నుంచి భూదిగాంతాలే మన టార్గెట్గా మనం పనిచేయడానికి ఆయన తన ఆత్మశక్తిని మనకి వాగ్దానం చేశాడు. ఎందుకు ఈ మాటలు మనం స్పష్టంగా ఎందుకోసం పరిశుద్ధ ఆత్మ దేవుని వాగ్దానం చేశాడన్నది ఆలోచించాలంటే పర్పస్ మనకు అర్థం కాకపోతే స్వస్థతలు, భాషలు, అద్భుతాలు, నేను గొప్ప, నాకు స్వస్థత వరం ఉంది, నాకు ఆత్మాభిషేకం ఉందని చెప్పి పర్పస్ మనం మిస్ అయిపోయి మనం రాంగ్గా అర్థం చేసుకుంటున్నాం. రాంగ్గానే పరిశుద్ధాత్మ దేవుని గురించి సమాజానికి పరిచయం చేస్తున్నాం. ఈ ప్రమాదం మనలో వండుకుండా ఉండడానికి ఆ పర్పస్ ఏంటో మనం అన్వేషించడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు లేదా పెంతెకోస్తు అనుభవంలోకి మనం వెళ్తే, ఆత్మ నింపుదల అనుభవంలోకి మనం వెళ్తే మనలో ఏం జరగాలి? ఆదిమ అపోస్తుల్లో ఏం జరిగింది? వాళ్ళు ఏం జరిగిందంటే వారు శక్తి పొందుకున్నారు. ఆ శక్తి పొందుకుంటే వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? ధైర్యవంతులు అయ్యారట. వారు చాలా బలహీనులు, చాలా భయస్థులు, అలాంటి వారు ధైర్యవంతులయ్యారు అన్నమాట దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. చూద్దాం, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. వారు గేలి చేశారు 13వ వచనంలో. వీరు కొత్త మద్యంతో తాగి కిక్కెక్కి మాట్లాడుతున్నారు అని మాట్లాడితే 14వ వచనం ఏం చెబుతుంది? అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లయినను. ఎవరు మాట్లాడుతున్నాయన? పేతురుగా. ఆడపిల్ల దగ్గర యేసుక్రీస్తు ప్రభుని ఎరగను అని బొంకిన పేతురు ఇప్పుడు పెంతెకొస్తు అనుభవం తర్వాత వారందరి ముందు ఏ జంకు బెనుకు అంటూ లేకుండా ధైర్యంగా నిలబడి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మ నింపుదల మనలో కలిగితే మనం మనకున్న పిరికితనం, మనకున్న భయాలు అన్నిటిని అధిగమించి ధైర్యముగా సాక్ష్యం ఇస్తామని ఈ వాక్యపు వెలుగులో మనం అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. 4వ అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూడాలి. 7-8 వచనాలు మనం చూడాలి. వారు పేతురును, యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిత్తిరని అడగగా వారి చేత సూచక్రియలు జరిగాయి. 3వ అధ్యాయంలో ఆ దేవాలయం ముందు నిలబడ్డ ఆ కుంటివాణ్ణి పేతురు యోహాన్లో లేవనెత్తారు, వారికి స్వస్థత కలిగింది. ఇప్పుడు వారు విచారణ సభలో నిలబెట్టబడ్డారు, మీరు ఎలాగ ఆ వ్యక్తిని స్వస్థపరిచారు అని అడుగుతా ఉంటే, చూడండి 7వ వచనంలో వారి మధ్యలో నిలబెట్టి అడిగారట. 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండువాడే ఇట్లెనను ప్రజల అధికారులారా పెద్దలారా, ఏమాత్రం భయం లేకుండా ధైర్యంగా పేతురు మాట్లాడుతున్నాడు. 13వ వచనం, వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోకి మనం వస్తే, లేదా పెంతుకొస్తు అనుభవం గుండా మనం వెళ్తే, మనలో ఉన్న భయాలన్నీ పటాపంచులైపోతాయి. మనం ప్రభు కొరకు రోషంగా ధైర్యంగా నిలబడగలుగుతామని వాక్యంలో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 18-20 వచనాల్లో వారు ఆ చివరికి బెదిరించారు. ఎంత మాత్రం కూడా యేసు నామాన్ని బట్టి మీరు బోధించకూడదు అన్న హెచ్చరిక వారికి వస్తే వారు ఏం చేస్తున్నారు? 19వ వచనం చూడండి, అందుకు పేతురు యోహాన్లు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఎంత ఎంత ధైర్యంతో వారు నిలబడ్డారో, ఎంత తెగేసి ప్రభు కొరకు మాట్లాడుతున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో వారు నిలబడ్డారో మనం చూస్తే నిజమే, అప్పటి వరకు ఆ 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించినప్పుడు ఆ 11 మంది ఎవరు నిలబడలా, అందరూ పారిపోయారు. అలాంటి వారు ఈరోజు ప్రభు లేడు అయినా వారు ధైర్యంగా నిలబడుతున్నారు, బెదిరిస్తున్నారు అయినా వారు ధైర్యంగా నిలబడుతున్నారు, వారు సాక్ష్యం ఇస్తున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని కొరకు వాక్యంలో రాయబడ్డ శ్రేష్టమైన మాట ఆయన చూడండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చదవాలి. రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనం గల ఆత్మనియలేదు. దేవునికి మహిమ కలుగు గాక. కాబట్టి ఆయన ధైర్యపరిచే ఆత్మను మనకి ఇచ్చారు, శక్తితో నింపే ఆత్మను మనకి ఇచ్చారు, తప్ప పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు. కాబట్టి మనకు పెంతుకోస్త అవసరమా? మనం ఆత్మ నింపుదల అవసరమా? మనం ఆ అనుభవం గుండా వెళ్ళాలంటే ఖచ్చితంగా బెదిరింపులకు, ఈ లోకంలో అపవాది బెదిరింపులకు, వ్యతిరేకమైన పరిస్థితులకి, అన్నిటిలో కూడా దేనికి భయపడకుండా మనం నిలబడాలంటే తప్పకుండా మనం పైనుండి శక్తిని పొందుకోవాలని వాక్య వెలుగులో మనం అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. చాలామంది క్రైస్తవులు సువార్త విషయంలో, ప్రభువుని బహిరంగంగా ఒప్పుకునే విషయంలో, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో వారు మౌనంగా ఉంటారు. ఆ మౌనాన్ని గల కారణాల్లో ఒక ప్రధానమైన కారణం భయం. ఏ గొడవ వచ్చి పడుతుందో, ఏ చిక్కుచ్చి పడుతుందో, పక్కింటోళ్ళు ఏమంటారో, ఎవరితో వాక్యం పంచుకుంటున్నామో వారేమనుకుంటారో, మనల్ని ఏమంటారో అని ముందే లేనిపోనివన్నీ మనమే ఊహించుకొని ఎంత భయపడతా కూర్చుంటామో. ఒకవేళ ఆ పరిస్థితుల్లో నువ్వేమైనా ఉంటే, నువ్వు తప్పకుండా పెంతుకొస్త అనుభవం గుండా వెళ్ళాలి, నువ్వు తప్పకుండా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోకి రావాలని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధాత్మ అచాతి నింపబడితే మనం ఎలాంటి మార్పును మన జీవితంలో అనుభవిస్తామో అర్థం కావడానికి అదే అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో సంభవించిన ఒక సంఘటన మనం ఆలోచించేయాలి. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చూద్దామా. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకునేది, ఆస్తి పట్ల వారి దృక్పథం మారిపోయింది. ఇప్పటి వరకు స్వార్థంతో నాది నాది అన్నట్టుగా ఎవరు ఆస్తి వారిదే అన్నట్టు గిరి చూసుకున్న వారు ఇప్పుడు మాత్రం వారు ఆస్తి సమిష్టైపు ఉమ్మడి ఆస్తిగా మారిపోయిందట. 45వ వచనంలో ఒక మాట రాయబడింది, ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారు వారి అక్కర కొలది పంచిపెట్టారు. దాచుకునే మనస్తత్వం కలిగిన వారు ఈరోజు దానం చేసే మనస్తత్వంలోకి, వారు దాతృత్వం కలిగిన వారిగా ఈ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఎంత రాడికల్ చేంజో మనకి అర్థం కావాలి, ఎంత రాడికల్ చేంజో మనకి అర్థం కావాలి. కావున పిల్లరా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, పెంతెకొస్తు అనుభవం గుండా మనం వెళ్తే భాషలు, దర్శనాలు, కళలు, లేకపోతే స్వస్థతలు అని మనం మాత్రమే ఆలోచించడానికి వీల్లేదు. పెంతెకొస్తు అనుభవం గుండా వెళ్ళటం ద్వారా మనం శక్తి చేత నింపబడతాం, మనం బలమైన సాక్షులుగా నిలబడతాం. ఏ పరిస్థితికి మనం భంగపడం, భయపడం, ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా, ఆయన నామాన్ని బాహాటంగా ఒప్పుకునేవారిగా ఉంటామని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండు, పెంతెకొస్తు అనుభవం గుండా మనం వెళ్తే ధనాన్ని ప్రేమించే విషయం, ధనాన్ని మనం చూసే మన దృక్పథంలో స్పష్టమైన మార్పు వస్తుందని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అప్పటి వరకు నాది నాది అన్న స్వభావం కలిగిన వారు మనది అన్న స్వభావంలోకి వచ్చారు. అంతకు మించి దాచుకునే మనస్తత్వం కలిగిన వారు దానం చేసే మనస్తత్వంలోకి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 34-35 వచనాలు కూడా మనం చూడాలి. 34-35 వచనాలు, భూములైన ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టుచు వచ్చారు. ఏదో లిక్విడ్ క్యాష్ ఉంటే ఆ లిక్విడ్ క్యాష్ ఏమైనా మిగిలితే ఆ మిగిలిన దాన్ని దశమ భాగం కింద అక్కడికి కట్ చేసి దశమ భాగానికి ఒక రూపాయి కూడా పెంచకుండా అక్కడితో సరిపెట్టుకునే స్థాయిలో ఒకవేళ మనం ఉన్నామేమో. కానీ వారైతే లిక్విడ్ క్యాష్ కాదు, వరేకంగా స్థిరాస్తులను కూడా అమ్మేస్తున్నారు. అమ్మేసి వారు పనిచేస్తున్నారు, ప్రాముఖ్యంగా సేవ కొరకు, అపోస్తులు సేవ కొరకు తీసుకొచ్చి, సువార్త సేవ కొరకు తీసుకొచ్చి పాదాల వద్ద పెడుతున్నారు. ఒక ఆయన ఇలాగే అన్నాడు, జేబు ఎందుకు ఆ చొక్కాకి పైన లెఫ్ట్ సైడ్ పెడతారంటే ఆ డబ్బులు పెట్టుకునే స్థలానికి వెనకాల గుండు ఉంటుంది, కాబట్టి మన గుండె బలంగా ఉండాలంటే మన జేబు నిండుగా ఉండాలి. మన జేబులో పైసలు ఖాళీ అయిపోతే గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కాబట్టి మన నాడి డబ్బు మీద ఆధారపడిపోయింది అన్నమాట. లోకానుసారంగా వాస్తవమే, అంతగా డబ్బును ప్రేమించే మనిషి ఈరోజు ఆ గుండెల దగ్గర పెట్టుకోవాల్సిన ధనాన్ని తీసుకొచ్చి పాదాల దగ్గర పెడతా ఉన్నాడు, పాదాల దగ్గర పెడతా ఉన్నాడు. అంత రాడికల్ చేంజ్ కారణం ఏంటి? పెంతెకొస్తు అనుభవం. వారు ఆత్మచేత నింపబడ్డారు, వారు హృదయాలు తెరవబడ్డాయి, హృదయంలో ప్రభు ఉంచుకున్నారు, ధనాన్ని మాత్రం పాదాల కిందే పెట్టుకున్నారు తప్ప నెత్తి మీద పెట్టుకున్నవారు కాదు అని వాక్యం నుంచి మనం అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరమని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. గలతుడికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి ఆత్మఫలాల కొరకు మాట్లాడుతూ, అందులో మొదటి మాట ప్రేమ. ఆత్మఫలంలో మొదటి మాట ప్రేమ. నిజమే, ఏ ప్రేమ బైబిల్ చెప్తా ఉన్న ప్రేమ. రెండు విషయాల్లో మనం ప్రేమ విషయంలో మనం చెక్ చేసుకోవాలి. ఒకటి దేవుణ్ణి ప్రేమించటం, రెండు మానవుని ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమించే ఆ ఉన్నతమైన మెట్లోకి రావాలన్నా మానవులను, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి అన్న ఆ ఉన్నతమైన మెట్లోకి రావాలన్నా, ఆ ప్రేమ చేత మన హృదయాలు నింపబడాలన్నా, ఆ ప్రేమ కలిగి మనం పరిచర్య చేయాలన్నా ఆత్మ నింపుదల అనుభవం, పెంతెకొస్తు అనుభవం మనం పొందుకోవాలని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. పెంతకోస్తు అనుభవం దగ్గర ఏం జరుగుతుందంటే రెండు మాటలు మనం చూసాం, మనకున్న భయాలన్నీ పటాపంచలైపోతాయి, మనం ఆయన శక్తి చేత నింపబడి ధైర్యంగా నిలబడతాం. పెంతకోస్తు అనుభవం దగ్గర మనలో ఏం జరుగుతుందంటే డబ్బును ప్రేమించే మనం దేవుణ్ణి ప్రేమించే స్థాయిలోకి వస్తాం. ధనానికి కాదు కానీ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టేవారుగా, లేని వారికి పంచిపెట్టేవారుగా, పరలోకంలో ధనాన్ని కూర్చుకునేవారుగా, భూలోకంలో ఉన్న ధనాన్ని ఖాళీ చేసేవారుగా మనం ఉంటామని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ మాట చాలా కఠినంగానే ఉంటాయి, కానీ ఆ మిషనరీల జీవిత చరిత్రను చదివిన, గొప్ప గొప్ప భక్తుల జీవిత చరిత్రను చదివిన వారి జీవితాల్లో మనం ఈ అనుభవాన్ని చూస్తాం. వారు ఉద్యోగాలు వదిలేసి జాబ్స్కి రిజైన్ చేసి సేవకు వెళ్ళిపోయారు అన్న మాట దగ్గర ఏమర్థం చేసుకోవాలి? వారు విలాసవంతమైన దేశాన్ని వదిలిపెట్టి పేద దేశాలకి, ఆఫ్రికా ఖండానికి, ఆసియా ఖండానికి, చైనా దేశానికి, సువార్త వ్యతిరేక ప్రాంతాలకి వెళ్ళిపోయారు అన్న మాట దగ్గర ఏమర్థం చేసుకోవాలి? నిజమే, దైవాత్మ వారిని నింపి దైవాత్మ చేత వారు ఇప్పుడు దాకా దేన్నైతే ఆస్తి అనుకున్నారో దాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి ఆస్తిగా, దేవుణ్ణి ప్రేమించడం కొరకు, మనుషులను ప్రేమించడం కొరకు వారి సమస్తాన్ని విడిచిపెట్టగలిగిన వారుగా, ఆదిమ సంఘంలో ఏదైతే వారు విడిచిపెట్టేస్తున్నారో అలాంటి అనుభవాలు గుండా వెళ్ళిన అనేక సాక్ష్యాలు మనం వినగలం. దయచేసి అర్థం చేసుకుందాం. తర్వాత పెంతకోస్తు అనుభవం గుండా మనం వెళ్తే ఏం జరుగుతుంది అన్న మాట దగ్గర అపొస్తల కార్యాల గ్రంథం 2:4 ఒక మాట మనం చూస్తున్నాం. 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండి వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేది. ఈ అన్య భాషలు అన్న మాట దగ్గర ఫారెన్ లాంగ్వేజెస్ అనే మనం తీసుకోవాలి. వేరు వేరు దేశాల నుంచి వచ్చిన ప్రజలు అందరూ వస్తే కింద ఒక మాట ఇలా రాయబడింది, పదకొండవచనంలో వారంతా అంటారు, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించుట వినుచున్నామని చెప్పుకుంటారు. ఒక మాట మీద భాషలన్నీ కూడా అర్థం అవ్వాలి అనుకోవడానికి వీల్లేదు. మిగతా వాక్యాల్లో పౌలు అంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ఎడలా ప్రేమ లేకపోతే గనగనలాడే కంచును అన్నాడు. మన మొదటి కొరింథీ పత్రిక 13:1 మాట, మనుషుల భాషలు దేవదూతుల భాషలు. సరే, మానవుడు ఈ ఫారెన్ లాంగ్వేజ్ మాట్లాడినా లేకపోతే దేవదూతుల భాష మాట్లాడినా అదొక అద్భుతమే. అంతకు మించిన అద్భుతాలు పెంతకోస్తు తర్వాత వారి జీవితాలు జరిగినట్లుగా మనం చూడగలం. 2:41 ఏం జ్ఞాపకం చేస్తుందంటే అపొస్తల కార్యాల గ్రంథం 2:41 మనం ఏం చూడగలము, అక్కడ పేతురు బోధకి, పేతురు ప్రసంగానికి ఆత్మదేవుడు ఆ వాక్యాన్ని వారి హృదయంలో నాటిన రీతిని బట్టి ఆ దినమందు ఇంచుమించు 3,000 చేర్చబడ్డారు. ఎంత ఆశ్చర్యకరమైన మాట! ఈ 3,000 ఎవరు అని మనం ఆలోచిస్తే యూదులు. అందులో పేతురు వాళ్ళని ఏమని సంబోధించాడు? 36వచనంలో, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు, మీరు చంపారు ఆయన్ని, ఆయన క్రీస్తు అన్న విషయం మీకు అర్థం కాలేదు అన్న హెచ్చరిక మాటకి ఆయన చంపిన వారు, ఆయన చావు కొరకు కేకలు వేసిన వారు, ఆయన మరణానికి సమ్మతించిన వారు, వారి హృదయాలు పగిలిపోయి అదే ప్రభు పేరట బాప్తిసం అనుభవంలోకి వారు వచ్చేసారు. 3,000 ఒక్క దినమందే నీటి బాప్తిసంలోకి వచ్చేసారు. ఎంత ఆశ్చర్యమో కదా! 3,000 పట్టుబడ్డారు. ఎంత ఆశ్చర్యమో కదా! అపొస్తల కార్యాల గ్రంథం అంతా కూడా అన్ని ఆశ్చర్యాలే, అన్ని అద్భుతాలే మనం చూస్తాం. 3వ అధ్యాయంలో దేవాలయం మీద ముందు కుంటువాడు దేవాలయం ముందు కూర్చున్నాడు. పేతురు యోహాన్లు అతన్ని స్వస్థపరిచేశారు. వాడు దిగ్గును లేచి గంతులేస్తూ మందిరంలోకి వెళ్ళిపోయాడు. 3వ అధ్యాయం అంతా ఎంతమందికి ఆశ్చర్యకరంగా ఉంటుందో. మనం కిందకు వెళ్తే 4వ అధ్యాయంలో 5,000 మంది చేర్చబడ్డారు. వేలకు వేలే బాప్తిస్మాలోకి వచ్చేస్తున్నారు. వేలకు వేల మంది బాప్తిస్మాలోకి వచ్చేస్తున్నారు. అపొస్తల కార్యాల గ్రంథం అంతా మనం అనేకులు దెయ్యాలు వెళ్ళిపోవడం, స్వస్థతలు కలగడం, నీడ పడితే శవాలు లేచి కూర్చోవడం, వారు కచ్చిపులు పెట్టినా సరే రోగుల్ని రోగాలు వదిలి వెళ్ళిపోవటం, ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం అపొస్తల కార్యాల గ్రంథంలో బలహీన అపొస్తల చేత జరిగించబడటం మనం చూస్తామో అది పెంతెకొస్తు అనుభవం. మానవుడు తన శక్తికి మించిన కార్యాలు జరిగించడానికి దేవుడు మొట్టి మానవుణ్ణి తన శక్తి చేత నింపుతున్న ఆ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా సువార్త వారిలో బలంగా నాటబడ్డానికి, సువార్తకి ద్వారాలు తెరవబడ్డానికి గల కారణం సువార్తకు ముందు సువార్త తర్వాత జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలే అని మనం గ్రహించడం ఎంతైనా అవసరం. మార్కు సువార్త 16:15 వెళ్దాం. మార్కు సువార్త 16:15 వెళ్దాం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మెయిన్ పర్పస్ అదే, సువార్తను ప్రకటించాలి, ప్రభువును ప్రకటించాలి. అయితే తర్వాత మాట చూడండి, 17 నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును. కాబట్టి సూచ్యక్రియలు వారి జీవితాల్లో జరుగుతాయన్న మాట మనం చూస్తున్నాం. నా నామాన దెయ్యాలు వెళ్ళగొట్టుదురు, కొత్త భాష మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమని దేది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. 20 అంటుంది, వారు స్వార్థ ప్రకటించారు, అయితే ప్రభు చేసిన కార్యం, ప్రభు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యాన్ని వారిని స్థిరపరచాడు. వాక్యాన్ని ఆయన స్థిరపరచాడు అన్న మాట దగ్గర పిల్లరా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. కాబట్టి బైబిల్ లేని కాలంలో, లేకపోతే ఆది కాలంలో యేసుక్రీస్తు ప్రభు నామంలో శక్తి ఉంది, ఆయన భూమి మీద పరలోకమందు అధికారం కలిగిన నామం అయింది, ఆయన దేవుని కుమారుడు మానవుడు కాదు అన్న విషయాన్ని వారు బలంగా చెప్పడానికి వారికి ఈ సూచక్రియలే సమాధానం అయ్యాయి. కాబట్టి అద్భుతాలు పెంతెకొస్తు అనుభవం దగ్గర బలహీనుల చేత బలమైన కార్యాలు జరిగినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. తర్వాత పెంతెకొస్తు అనుభవం దగ్గర ఇంకేం వారు పొందుకున్నారు అంటే చూడండి, అపొస్తల కార్యాల గ్రంథం 2:17-19 మనం చూడాలి. అపొస్తల కార్యాల గ్రంథం 2:17 చూడాలి. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును అన్నాడు. కాబట్టి దర్శనాలు కలుగుతారు అన్న మాట దగ్గర నాకు కలొచ్చింది, కలభావాన్ని చెప్పండి అని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడతాం. కానీ దర్శనం కలకన్నా దర్శనం ఎంతో లోతైంది, అది నిజముగా దేవుని వద్ద నుంచి పొందుకునేది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, చూడండి, 10వ అధ్యాయంలో పేతురుకు దర్శనం వచ్చింది. ఏంటా దర్శనం అంటే, ఇదిగో కొర్నేలి అన్న ఆ శతాధిపతి, అతను రక్షించబడాలి, అతని దగ్గరికి వెళ్ళాలి, అన్యుడు అని అంచకూడదు. అది తెలియడానికి దేవుడు ఆకాశం నుంచి పెద్ద పాత్ర వంటిది, దుప్పడు వంటిది, 4 చెంగులు కలిగింది దింపబడడం, అందులో సకల విధములైన జంతువులు పక్షులు పురుగులు ఉండటం, పవిత్ర అపవిత్రమైన ఉండటం, దేవుని స్వరం నువ్వు చంపుకొని తిను అన్నప్పుడు పేతురు ప్రభువా నేను నిషిద్ధమైనది ఏది కూడా ఎన్నడు తినలేదు అని చెప్పటం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ దర్శనం అయిపోయింది. ఏమిటిది అనగానే, అయ్యో ఇద్దరు మనుషులు వచ్చారు వాళ్ళతో పాటు వెళ్ళు అని ఆయన గైడ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి వారికి వచ్చిన దర్శనాలు ఎలాంటివి, అన్యులు రక్షించబడ్డం, ఇతరులు రక్షించబడ్డం. అలాగే అదే అపొస్తలుల కార్యాలు గ్రంథం 16:9-10 పౌలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆ మాసిడోనియా దేశస్థుడు ఆయన కనబడి మా వద్దకు వచ్చి మాకు సహాయం చేయమని పిలవటం ఆయన చూస్తాడు దర్శనంలో. దేవుడు మమ్మల్ని మాసిడోనియాకి వారికి సువార్త అందించడానికి వెళ్ళమంటున్నాడు అన్న విషయాన్ని వారికి అర్థమైంది, వారికి అర్థమైంది. కాబట్టి వారు దర్శనాలు పొందుకున్నారా? అవును పొందుకున్నారు. కానీ ఆ దర్శనాలు వెనుక కూడా సువార్తే, అనేకుల రక్షణే, ప్రపంచవ్యాప్తిగా ప్రపంచమంతా ప్రభునామం ప్రకటించబడడం కొరకే, వేరు వేరు ఇస్రాయేలుకు మాత్రమే పరిమితమైపోయిన రక్షణ అన్ని జనులకు అందించడానికి పేతురుకు దర్శనాన్ని ఇచ్చాడు, నేనుకు దర్శనాన్ని ఇచ్చాడు. కేవలం ఆసియా ఖండానికి పరిమితమైపోయిన సువార్త ప్రకటన ఐరోపా ఖండానికి వెళ్ళడానికి మాసిడోనియా దేశస్తుని చూపించి పౌలుకు ఒక దర్శనమిచ్చాడు. అలాగే ఆ పౌలు బలపరచడానికి, పౌలను వాడుకోవడానికి దేవుడు దర్శనంలో మాట్లాడిన ఒక మాట ఇలా రాయబడింది, అపొస్తల కార్యాల గ్రంథం 18:9 మనం చూడాలి. అపొస్తల కార్యాల గ్రంథం 18:9 రాత్రి వేళ దర్శనం ముందు ప్రభు నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండుకో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడనో రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం 6 నెలలు అక్కడున్న కొరింథీలో ప్రభు అన్నాడు, మౌనంగా ఉండొద్దు, నువ్వు మాట్లాడు. నాకు చాలా మంది ప్రజలు ఉన్నారు, నువ్వు మాట్లాడాలి, నా పని చేయాలి, సువార్త ప్రకటించాలి అన్న సత్యాన్ని ఆయనకు నేర్పించడానికి ఆయన దర్శనంలో వచ్చి మాట్లాడుతున్న సందర్భాన్ని లేఖనంలో మనం చూస్తున్నాం. అవును, పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే టెంతకొస్తూ అనుభవం గుండా మనం వెళ్తే దర్శనాలు చూస్తామా? అవును. అలాగే చాలా మంది దర్శనాలు చూసే ఎక్కడో తమిళనాడు నుంచి బీహార్కి, ఎక్కడో కెనడా దేశం నుంచి భారతదేశానికి, ఎక్కడో జర్మనీ దేశం నుంచి ఆఫ్రికా ఖండానికి అనేక మంది వెళ్తా ఉన్నారు. కారణం వారికి దేవుడిచ్చిన దర్శనం. ఆ దర్శనం చేత ప్రపంచ నలుమూలలకి సువార్త కొరకు పరిగెడతా ఉన్నారు. అది పెంతుకొస్తు అనుభవం అని వాక్యం నుంచి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. నిజమే. తర్వాత పెంతుకొస్తు అనుభవం గుండా వెళ్తే ఏమవుతుంది అంటే, మనం అపొస్తలుల కార్యాల కింద 2:4 వారు భాషలు మాట్లాడారు. ఆ భాషలు మాట్లాడారు అన్న మాట దగ్గర అక్కడ రాయబడ్డ మాట వారి వారి భాషలో మాట్లాడారని కూడా మనం చూసాం కదా. నిజమే, దేవుడు మన నోటిని, అందుకే అగ్ని జ్వాలలు వంటి నాలుకలుగా విభాగింపబడ్డట్టుగా వారు కనబడి అంటే, ఆయన మన నోటిని ముట్టుతాడు, మనం మాట్లాడేట్లుగా చేస్తాడు, మన నోరు విప్పి సిగ్గుపడక భయపడక ఆయన ప్రకటించేవారుగా మనం చేస్తాం. నిజమే, దేవుడు మన నాలుకను వాడుకోవడానికి ఆయన పెంతుకొస్తూ అనుభవం గుండా తీసుకువెళ్తాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అప్పటి వరకు బోధించడం చేత కానీ ఈ అపొస్తలులు ఆ తర్వాత ఎంత బలమైన స్థాయిలో వారు మాట్లాడుతూ ఉన్నారో, అందుకే వారు ఒక మాట ఇలా చదువుకున్నాం కదా, చూద్దాంమాట. అపొస్తల కార్యాల గ్రంథం 4:13 అపొస్తల కార్యాల గ్రంథం 4:13 వారు పేతురు వ్యూహాలను ధైర్యం చూసినప్పుడు వారి విద్య లేని ప్రేమలను గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఏంటి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు? అదే అపొస్తల కార్యాల గ్రంథం 6:16 మరొక మాట ఇలా చదువుతాం. అపొస్తల కార్యాల గ్రంథం 6:10 మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి, స్టెఫన్ మాట్లాడుతూ ఉంటే వారికి నోట మాట లేదు. కాబట్టి పెంతకొస్త అనుభవం మనం నోరు తెరిచి ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి మనల్ని బలవంతులుగా చేస్తుందన్న సత్యాన్ని కూడా ఈ వాక్యం నుంచి మనం అర్థం చేసుకోవాలి. పెంతకొస్త అనుభవం మనకి చేసే మరొక మేలు మీకు చూపించి నిన్న వర్తమానాన్ని ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. అపొస్తల కార్యాల గ్రంథం 5:5 29వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. అందుకు పేతురును అపొస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా అని వారు సభలో నిలబెట్టి వారిని బలవంతంగా చెప్పొద్దని అడ్డగిస్తున్నప్పుడు పేతురు యోహాను మాట్లాడుతున్న మాటలు 4వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో ఆ పై వచనాలు మనం చూడాలి. ఆ 5వ అధ్యాయం ఆ పై వచనాలు మనం చూస్తే 28వ వచనంలో ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవనని ఉద్దేశించున్నారని చెప్పాను. ఆ మాట దగ్గర ఏమాత్రం రాజీ పడలేదు, దానికి అలాగే సమాధానం చెప్పాడు. ఇంకా వారి మాట వినకపోయేసరికి ఏం చేశారు? వారిని హింసించినట్టుగా, వారిని కొట్టినట్లుగా మనం చూడగలం. అయితే ఆ అధ్యాయం చివరి రాయబడ్డ మాట మనం చదవాలి. చూడండి 41వ వచనం, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయేది. ఆ మాట మీద మనసు పెట్టండి, సంతోషించుచ్చు. ఏ పరిస్థితుల్లో? చెరసాల, కొరడా దెబ్బలు, చిరఛేదనం, మరణం వారి ముందు కాచుకొనున్న పరిస్థితుల్లో వారు భయపడతలేదు, వారు బెదిరిపోవట్లేదు, కానీ వారు సంతోషిస్తున్నారు అన్నమాట. సంతోషిస్తూ పెంతుకోస్తు అనుభవం మనల్ని పరలోకపు సంతోషంతో నింపుతుందని అర్థం చేసుకోవాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే అక్కడ ఫిలిప్పు కొరకు మనం చదువుతున్నాం. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను, పక్షవాయువు గల వారును కుంటి వారిని అనేకులు స్వస్థత పొందిరి. చూడండి, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగి దాన్ని మనం రక్షణానందము అంటాం. దాన్ని మనం రక్షణానందము అంటాం. అట్లాగే విడుదల, దురాత్మ నుంచి, రోగాల నుంచి, బంధకాల నుంచి, కట్ల నుంచి విడుదల పొందడం ద్వారా నిజంగా ఎంత గొప్ప సంతోషాన్ని వారు అనుభవిస్తారో మనం ఇక్కడ సమరియ ప్రజల మధ్య మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ 11వ అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 22-23 వచనాలు కూడా మనం చూస్తే, 11వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే, వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యకు పంపిరి. అతడు వచ్చే దేవుని కృపను చూసి సంతోషించి. నిజమే, ఆ యెరూషలేములో ఉన్న ఈ సంఘం, యెరూషలేములో ఉన్న సువార్త అంత్యకైన తాకింది. అంత్యకులో సంఘం కట్టుబడింది. మన ముందు చూసిన మాట ప్రకారంగా సమరయం తాకింది, సమరయ పట్టణంలో సంతోషం వచ్చింది, అంత్యకులో సంతోషం వచ్చినట్టుగా గొప్ప సంతోషము వారిని ఆవరిస్తున్నట్లుగా మనం చూడగలం. అది అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 47-48 వచనాలు మనం చూడాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 47-48 వచనాలు మనం చూస్తే, నీవు భూదిగాంతముల వరకు రక్షణార్థం ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినది. అన్ని జనులు ఆ మాట విని సంతోషించే దేవుణ్ణి మహిమపరచ. సువార్తలో గొప్ప సంతోషం, మనల్ని పెంతుకోస్త అనుభవం సువార్త మనం అనేకులకు అందిస్తున్నప్పుడు అనేకుల హృదయాలు సంతోషిస్తే, అనేక పట్టణాలు సంతోషిస్తే, అనేక కుటుంబాలు సంతోషంతో నింపిన వారిగా మనం ఉంటాం. లోకసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి దొరికినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం, తప్పిపోయిన గొర్రె తిరిగి దొరికినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం, పోగొట్టుకున్న నాయనం దొరికినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం అన్నమాట మనం చూస్తా ఉన్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం చూస్తే, కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనికే, సమరయ దేశముల ద్వారా వెలుచు అన్య జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహాసంతోషం నిజంగా విశ్వాస యాత్ర ఎంతో కష్టము, ఎంతో శ్రమ అని మనం అనుకుంటాము. భౌతికంగా కష్టాలు ఉన్నప్పటికీ, శ్రమలు ఉన్నప్పటికీ, హింసలు ఉన్నప్పటికీ హృదయంలో మాత్రం గొప్ప సంతోషం, గొప్ప సమాధానాన్ని మనం పొందుకుంటాం. దానికి కారణం ఆత్మ కలిగించు సంతోషం. అందుకే మనం ఆత్మ ఫలాల్లో మనం చూస్తాం ప్రేమ, ఆ తర్వాత సంతోషం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. పరిస్థితులు ఏమైనప్పటికీ మన హృదయంలో ఉన్న ఆ సంతోషాన్ని మనం అనుదినము అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి పిల్లరా, తెంతుకు వస్తూ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ, ఆత్మను పొందుకోవడం, ఆత్మచేత నింపబడడం, ఆత్మచేత నడిపించబడడం, ఆత్మ పూర్ణమై ఉండటం అన్న మాటలను పెంతుకోసు వద్దకు వచ్చి నేను ఆత్మచేత నింపబడితే ఏమవుతుంది, నేను ఆత్మ పూర్ణమైతే ఏమవుతుంది, నేను పెంతుకోసు అనుభవం ఉండగలితే ఏమవుతుంది అని ఆలోచిస్తే దేవుని వాక్యంలో ఆయన మనల్ని ఎలాంటి బలవంతులుగా మారుస్తాడో మనం చూస్తున్నాం. మనలో పిరికితనం ఉన్న ఆయన మనల్ని ధైర్యంతో నింపుతాడు. మన స్వార్థపరులమైన మనల్ని ప్రేమతో నింపుతాడు. మన హృదయాల గొప్ప దుఃఖంతో ఉన్న ఆయన మనల్ని సంతోషంతో నింపుతాడు. ఆయన మన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు బలహీన చేత జరిగించేవాడుగా ఉన్నాడు. ఆయన మన నోరిని అగ్ని నాలుకగా మార్చి అనేకులను కాల్చడానికి, వెలిగించడానికి వాడుకుంటాడు. ఆయన మన కన్నులకు, మన జీవితానికి ఒక గురి గమ్యం, దర్శనాన్ని మనకు దయచేవాడుగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ వాక్యపు వెలుగులో మనము ఆత్మ నింపుతల కొరకు, పెంతకొస్తు అనుభవం కొరకు, వారు ఎలాగైతే మేడగదిలో కనిపెడుతూ ప్రార్థన చేసి శక్తి చేత నింపబడ్డారో, అలా నింపబడవలసిన అవసరత మనకు అర్థమయ్యి మనలో ఇవి లోపంగా ఉన్నాయంటే, నా ప్రభు నన్ను నింపు, నన్ను అనేకుల కొరకు నీ సాక్షిగా వాడుకు అంటే, తప్పకుండా ఆయన మనల్ని మరొక పెంతకొస్తు అనుభవం నడిపించి బలమైన సాక్షిగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాని కొరకు ఆశపడదాం. అటు కృపా ప్రభు మనందరికి దయచేయను గాక. ఆమేన్.